സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
നാലുകവ അധ്യായം 25 ശ്ലോകം.
ദൈവമേവാ പരിയജ്ഞം യോഗിനഃ പര്യുപാസതേ ബ്രഹ്മാജ്ഞാവ പരിയജ്ഞം യജ്ഞേനൈവോപജുഹതി
കൃഷ്ണ പരമാത്മ ആത്മജ്ഞാനമേ പ്രധാനമൈനటువంటి സാധനം, സാക്ഷാത് സാധനം అని చెప్తున్నారు. సాధనం అంటే ఒక దాన్ని మనం ఉపయోగించుకొని ఒక విషయాన్ని, ఒక గమ్యాన్ని పొందాలనుకోవడం, దాన్ని సాధనం అంటారు. నదికి రెండు పక్కల ఒడ్డు ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి అంటే, నది దాటాలి అంటే పడవ సాధనం. పడవలో కూర్చుంటే ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు వెళతాం, అది సాధనం అంటాం. మనం ఒకటి వ్రాయాలి అంటే పుస్తకంలో పెన్ను ఉపయోగిస్తాం, పెన్ను సాధనం. ఒక వాహనాన్ని ఉపయోగిస్తే అది సాధనం. ఒక గమ్యాన్ని నుంచి మరొక గమ్యాన్ని చేరడానికి ఉపయోగించే సాధనాన్ని ఇక్కడ మనం సాధనం అంటున్నాం. ఆత్మ జ్ఞానం అనేటువంటిది కూడా సాధనం అన్నాం. ఆత్మ జ్ఞానం కూడా సాధనం. సాధనం దేనికోసమండి అని ప్రశ్న వేస్తే, ఈ జీవాత్ముడు పరమాత్మని నేను అని తెలుసుకోవడానికి, లేక పరమాత్మ అనే గమ్యాన్ని చేరడానికి ఆత్మజ్ఞానం అనేది ఒక సాధనం. పరమాత్మని చేరుకోవడానికి, చేరుకోవడం అంటే పరమాత్మని నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే పరమాత్మని చేరుకోవడం. పరమాత్మ యొక్క నిజస్వరూపం ఆత్మస్వరూపం, అది తెలుసుకోవడమే పరమాత్మని చేరుకోవడం. అంతేకాని వేరే ఏదో చేరడం పరమాత్మని అనేది లేదు. ఎందుకని, పరమాత్మ అంటే పైన ఎక్కడో ఉంటారు కదండి అందరూ. మనం చనిపోయిన తర్వాత ఆ పరమాత్మలో కలిసిపోవాలని చెప్తుంటారు కదా, మరి అట్లా కాదా పరమాత్మని చేరడం అంటే అని ప్రశ్న వేస్తే, దానికి మన బుద్ధిని ఉపయోగించి మనం తిరుగు ప్రశ్న వేసుకోవాలి మనసులోనే. వాళ్ళనెవరిని అడగక్కర్లేదు, మనమే తిరుగు ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి ఆ తిరుగు ప్రశ్న మనం వేసుకోవాలి అంటే, పరమాత్మ అంతటా ఉన్నప్పుడు పరమాత్మని చేరుకోవడం ఏమిటండి? పరమాత్మ అంతటా ఉన్నాడా లేదా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఆ భగవంతుడిని ఫలానా కైలాసంలోనో వైకుంఠంలోనో చేరుకోవడం అనేది ఏమిటి అసలు? ఒకవేళ పరమాత్మని కైలాసంలోనో వైకుంఠంలోనో చేరాలని అనుకున్నారే అనుకోండి, ఊరికి అనుకుందాం నిజంగానే పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలోనే ఉన్నాడు. చనిపోయిన తర్వాత శివభక్తులందరూ కైలాసానికి వెళతారు, విష్ణు భక్తులందరూ వైకుంఠానికి వెళతారు, అలా అనుకుందాం. భగవంతుణ్ణి ఒక చోట కూర్చోబెట్టాం మనం ఇప్పుడు. అప్పుడేమైంది, మనం ఇక్కడ భగవంతుడు లేనట్లే అయిపోయింది కదా, చెప్పకుండా చెప్పినట్లు అయిపోయింది. చూసారా, భగవంతుడు ఎక్కడో ఉంటాడు, మనం ఆయన్ని చేరుకోవాలి అని అన్నామంటే ఏమిటి అర్థం? ఇక్కడి నుంచి మనం ట్రైన్లో కూర్చొని తమిళనాడు ఎక్స్ప్రెస్లో కూర్చొని ఢిల్లీ వెళతాం. ఎందుకు వెళతాం ఢిల్లీకి? ఢిల్లీ ఇక్కడ లేదు, అక్కడుంది కనుక అక్కడికి వెళతాం. ఇక్కడ లేదు కనుక ఢిల్లీ, రైల్లో కూర్చొని ప్రయాణించి అక్కడికి వెళతాం, అవునా? అదేవిధంగా ఈ భగవంతుడు కూడా ఇక్కడ లేకపోవడం వల్ల మేము అక్కడికి వెళతాం అన్నట్లే కదా. ఎప్పుడన్నా ఆలోచించామా మనం చేసే ఆలోచనలన్నీ ఎట్లా ఉంటాయో చూడండి. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అంటే ఇక్కడ లేనట్లయిపోతుంది కదా. అందుకని మన బుద్ధిమంతులందరికీ, బుద్ధి లేని వాళ్ళని బుద్ధిమంతులు అంటుంటారు, బుద్ధి పనిచేయని వాళ్ళందరికీ ప్రహ్లాదుడి చేత చెప్పించారు భాగవతంలో. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అన్నాడు. ఇక్కడ లేడని అక్కడ ఉన్నాడని అలాంటి సందేహం వద్దు నాన్న, ఆయన అంతటా ఉన్నాడు అని చెప్పించాడు చిన్న పిల్లవాడి చేత. తండ్రికి చెప్పాడు పాఠం, తండ్రి పిల్లవాడికి చెప్పాలి. హిరణ్యకశిపుడు భగవంతుడే అంతటా ఉన్నాడురా అని చెప్పి ప్రహ్లాదుడికి చెప్పాల్సింది పోయి, ప్రహ్లాదుడు ఏం చేశాడు, 8 ఏళ్ల పిల్లవాడు, తండ్రికి చెప్పాడు. అలా చెప్పినా కూడా మనకు ఇందుగలడందు లేడని సందేహం లేదని చదువుతాం శ్లోకం నోటితో, కానీ పైకి చూస్తాం, నమస్కారం చేసి ఆ దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడో ఇట్లా పైకి పెడతాం అలా. అంటే మనం అనేదానికి మన మనసులో ఉన్న భావనకి ఎంతో తేడా ఉంది చూసారా. కనుక భగవంతుడు అంతటా ఉన్నప్పుడు నేనెక్కడికో ప్రయాణించాల్సిన పని లేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు, జీవాత్మ రూపంగా ఆయన ఉన్నాడు. నేను జీవాత్మనని చెప్పి బాధపడుతున్నాను, నేను ఆ పరమాత్మనే ఈ జీవుణ్ణి అని తెలుసుకోవాలి. అది జ్ఞాన యజ్ఞం అన్నారు. ఇప్పుడు ఈ జ్ఞాన యోగం అనేటువంటిది భగవద్గీత వినడం అనేది ఒక సాధనం. భగవద్గీత ఇక్కడ క్లాసుకు వచ్చి వినడం అనేది ఒక సాధనం. దేని కొరకు అంటే ఈ వినేటటువంటి ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో, ఈ వ్యక్తి నేను భగవంతుడి కంటే వేరుగా అని భావిస్తూ, ఆ వేరుగా అని భావించడం వలన వచ్చే దుఃఖం వలన నా జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాను. కనుక ఆ దుఃఖమయం కాకుండా ఉండాలి నా జీవితం అంటే, ఆ భగవంతుడు ఎక్కడో లేడు, భగవత్ స్వరూపం ఆనంద స్వరూపం ఇక్కడే ఉన్నది, అది నా నిజస్వరూపం అని తెలుసుకోవాలి. అది జ్ఞాన యజ్ఞం అంటే. ఈ జ్ఞానం అనేటువంటిదే సాక్షాత్ మోక్ష కారణం. మిగతా సాధనాలన్నీ కూడా సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వవు. కొన్ని ఫ్లైట్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయండి, కొన్ని ఫ్లైట్స్ డైరెక్ట్గా వెళతాయి చోటుకి, ఇంకొన్ని ఫ్లైట్స్ ఏం చేస్తాయి, మధ్య మధ్యలో ఆగుతాయి. కొన్ని ట్రైన్స్ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి మధ్యలో ఎక్కడ ఆగకుండా, కొన్ని ట్రైన్స్ అక్కడక్కడ ఆగిస్తూ వెళతాయి. అదేవిధంగా ఇక్కడ ఆత్మజ్ఞానం అనేటువంటిది సాక్షాత్ మోక్ష కారణం. అది మనకు సాక్షాత్తుగా నేరుగా, సాక్షాత్ అంటే ఏంటి, నేరుగా మనకు మోక్షాన్ని ఇస్తుంది. మరి ఏ సాధనాలు చేసినా కూడా ఆధ్యాత్మిక సాధనాలు, 12 సాధనాలు చెప్తున్నాను కదా ఇక్కడ, ఆధ్యాత్మిక సాధనాలు స్పిరిచువల్ డిసిప్లిన్స్ అంటారు. ఈ ఆధ్యాత్మిక సాధనాలు 12, ఈ 12లో ఒకటి మాత్రం సాక్షాత్తు సాధనమైతే మిగతా 11 కూడా ఆరాత్ సాధనం అంటే పరోక్ష సాధనం, మనకు డైరెక్ట్గా మోక్షాన్ని ఇవ్వవు, అవి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు. ఏమిటా సాధనాలు, ఆధ్యాత్మిక సాధనాలు అంటే, దేవయజ్ఞం అని చెప్పి మొదటి లైన్లో చూశాం క్రిందటి వారం. యజ్ఞం అంటే ఇక్కడ ఈ 12 యజ్ఞాలండి. ఇది మనం ఇప్పుడు మొదట చెప్పింది జ్ఞాన యజ్ఞం, ఇప్పుడు మీరు చేస్తున్నది జ్ఞాన యజ్ఞం. ఇక్కడ భగవద్గీత క్లాసులో కూర్చొని వినడం జ్ఞాన యజ్ఞం అని తెలుసుకున్నాం, క్రిందటి వారమే చెప్పాను. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం ఇక్కడ, తెలుసా? యజ్ఞం అంటే హోమకుండమును ద్రవ్యం అంతా పోయడం కాదు. యజ్ఞం అంటే, యజ్ఞం అంటే పూజ, దేవుణ్ణి ఆరాధించడం. ఎలా ఆరాధిస్తున్నాం ఇక్కడ? పరమాత్ముడు ఎక్కడో లేడు, పరమాత్ముడు నా హృదయంలోనే ఉన్నాడు. నా హృదయంలో ఉండడమే కాదు, అసలు నా నిజస్వరూపం ఆ పరమాత్మ స్వరూపమే. భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల, భ్రాంతి వలన నేను ఎవరో మనిషిగా భావించుకుంటున్నాను నన్ను నేను. జరా మరణాలు కలిగినటువంటి, ముసలితనము వ్యాధితో ఉన్నటువంటి మనిషిగా నేను భావించుకుంటున్నాను భ్రాంతి వలన. ఆ భ్రాంతి తొలగిపోయి నేను పరమాత్మనని తెలుసుకుంటే అది జ్ఞాన యజ్ఞం అవుతుంది. జ్ఞాన యజ్ఞం ఎలా మొదలవుతుంది? తన అహంకారాన్ని వదిలిపెట్టితే అహం ఆత్మ అని తెలుస్తుంది. కారం అంటే ఎట్లా ఉంటుందండి? నిన్న ఉగాది పచ్చడిలో వేశారా కారం? కారం వెయ్యాలి. ఆరు రుసులు కలపాలి ఉగాది పచ్చడిలో. పులుపు, చేదు, ఉప్పు, కారం, తీపి, ఇవన్నీ కూడా వగరు, ఇవన్నీ కలపాలి. ఈ కారం ఉంది చూసారా, అహంకారం కారం కారంగా ఉంటుంది. ఆ కారం తిన్నప్పుడు ఏమవుతుంది మనకు? కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి, కళ్ళు ఎర్రబడిపోయి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఈ అహంకారం కూడా అంతే చేస్తుంది, ఏం తేడా లేదు. మన అహంకారం కూడా ఈగో అంటారు, నేను, నాది, నేను చేస్తున్నాను అనేటటువంటి గర్వంతో కూడిన అహంకారం ఉంది చూస్తారా, అది కూడా కారమే. అది కూడా మనల్ని ఏడిపిస్తుంది. ఏడిపించడం అంటే మనల్ని దుఃఖ పెడుతుంది, దుఃఖంలో ముల్చుతుంది మనల్ని. మునుగు మునుగు అంటుంది, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మునుగులు మునుగుతూనే ఉండాలి మనం. ఆ కారం గనక వదిలిపెట్టామంటే ఏం మిగులుతుంది అహంకారంలో? అహం మిగులుతుంది. ఆ అహం ఏమిటి అంటే బ్రహ్మము నేనే. అంత తేలిగ్గా కారాన్ని వదిలిపెట్టలేము. అందులో తెలుగు వాళ్ళు అసలు వదిలిపెట్టలేరు. ప్రపంచం మొత్తంలో అందరికీ తెలుసు, ఆంధ్ర తెలుగు వాళ్ళంటే బాగా పచ్చిమిరపకాయలు కారం ఎండు కారం తింటారు అని చెప్పి అది ఎట్లా వెళ్ళిందో ఆ వరల్డ్ న్యూస్. ఆంధ్ర వాళ్ళు కారం తింటారు అని చెప్పి ఈ అహంకారాన్ని మనం వదిలిపెట్టాము అంటే చూడండి, కారం తింటాం వల్ల ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం. కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తాయి కడుపులో, అనారోగ్యం. అదేవిధంగా ఇది శారీరక అనారోగ్యం కారం తింటే. ఈ అహంకారం అనేది చూసారా మానసిక అనారోగ్యాన్ని ఇస్తుంది. ఈ అహంకారం అనేటువంటిది గర్వం, దాంభికం, ఈర్ష, అసూయ, ద్వేషం, ఇవన్నీ అహంకారం వల్ల వస్తాయి. అవన్నీ కూడా మనిషికి మానసిక అనారోగ్యాన్ని ఇస్తాయి. అది వదిలిపెట్టాలి అంటే మనిషి సాధనాలు చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, చాలా కాలం గురువు దగ్గర శాస్త్రాన్ని వినాలి. సంగీ మ్యూజిక్ వింటున్నారు కదా, సంగీతం చెవులు తూట్లు పడేటట్టు వింటున్నారు కదా. ఇప్పుడు తెలుసు చెవులు తూట్లు పడడం అంటే ఏమిటి? అరే ఎందుకు అంత పెద్దగా మాట్లాడతావు, చెవులు తూట్లు పడుతున్నాయి అంటుంటారు. అవునా? అలా వినాలి. ఏమిటి శాస్త్రం? చెవులు రింగ్ 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 అంటుండాలి శాస్త్రం. ఎటు పోయినా కూడా ఆ శబ్దం మనకు మనస్సు లోపలే ఉండాలి. అట్లా వినాలన్నమాట. అంత వింటే అహంకారం కొంచెం కొంచెం తగ్గితే అప్పుడు అహం బ్రహ్మ అని తెలుస్తుంది. అది జ్ఞాన యజ్ఞం. ఇది చాలా ప్రధానమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. కానీ అనేక యజ్ఞాలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు, 11 యజ్ఞాలు ఉన్నాయి. అవన్నీ కూడా సాధనాలే, అన్నీ కూడా జ్ఞాన యజ్ఞం తర్వాతనే అన్నారు. అందుకని చాలా మంది జ్ఞాన యజ్ఞానికి రాలేరు సాక్షాత్తుగా. ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉండాలి, అన్నీ చేసి చేసి వస్తుంటే జ్ఞాన యజ్ఞానికి వస్తారు. కొంతమంది మిగతా యజ్ఞాలు చేస్తారు. ఏమిటవి అంటే దేవ యజ్ఞం, దైవమేవ అపరే యజ్ఞం, అపరే యోగినః. యోగినః అంటే ఈ సాధకులు వాళ్ళు ఏం చేస్తారు? పర్యుపాసతే దైవం ఏవ అపరం అన్నారు. యజ్ఞం అంటే దేవుణ్ణి ఆరాధించడం యజ్ఞం. ఇవన్నీ కూడా లోవర్ ఫార్మ్ ఆఫ్ సాక్రిఫైస్ అంటారు. యజ్ఞం అంటే ఏం లేదు, మనల్ని మనం ఆఫర్ చేసుకోవడం, భగవంతుడికి మనం నివేదన చేసుకోవడం. అందుకనే పూజలో పుష్పాలు వేసేటప్పుడు పుష్పాన్ని ఇక్కడ హృదయాన్ని దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఆయన కాళ్ళ ముందు వేస్తాం. అంటే నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. నువ్వు ప్రతిసారి తీసి వేయలేవు కదా హృదయం, అందుకని ఆ పుష్పాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ హృదయాన్ని దగ్గర పెట్టుకొని నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి భావనతో అలా పూజ చేయాలి. ఆ పూలు పట్టుకునేటప్పుడు కూడా ఈ చూపుడు వేలు చేరకూడదు, ఇది అహంకారం. చూపుడు వేలు చేరకూడదు. ఈ ఉంగరపు వేలు, మధ్యమ వేలు, ఈ రెండు కలిసి బొటన వేలుతో తేరి పుష్పాన్ని తీసుకొని పుష్పం వేయాలి భగవంతుడికి. బొట్టు పెట్టేటప్పుడు, గంధం పెట్టేటప్పుడు ఎవరికి పెట్టినా, నేను పెట్టుకున్నా కూడా చూపుడు వేలుతో పెట్టుకోకూడదు, ఇది అహంకారానికి చిహ్నం. అందుకని ఉంగరపు వేలు కానీ మధ్య వేలు కానీ ఈ రెండు వాడాలి. గంధం తీసి భగవంతుడికి పెట్టినా, ఎవరికి పెట్టినా కూడా, మనం పెట్టుకున్నా కూడా ఆ ఉంగరపు వేలుతో పెట్టుకోవాలి, చూపుడు వేలుతో పెట్టకూడదు. చూపుడు వేలుతోనే పెడుతుంటారు అందరు ఇట్లా ఇట్లా ఇట్లా, ఇది పద్ధతి కాదు. మధ్య వేలు కానీ ఉంగరపు వేలు కానీ ఈ రెండు వేళ్లే వాడాలి. పుష్పాలు తీసుకున్నా కానీ, బొట్టు పెట్టుకున్నా, గంధం పెట్టుకున్నా ఈ రెండు వేళ్లే. కనుక మనిషి తనను తాను అర్పణ చేసుకుంటాడు జ్ఞానయజ్ఞంలో. కానీ ఇలా చెయ్యలేని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. దైవం ఏవ అపరే అన్నాడు. యోగినః పర్యుపాసతే, పరంపరయా సాధనం అన్నమాట. దైవ యజ్ఞం పరంపర సాధనగా పొద్దున్నే లేచి దేవుడికి ఆరాధన చేసి అదంతా పూజ పూజాగృహం అంతా కడిగి తుడిచి అక్కడ అన్ని పూజా సామాన్లు శుభ్రం చేసి భగవంతుడి పటాలన్నీ తుడిచి దేవుడి పటాలు ఆ పూలమాలలు వేసి తర్వాత ఆయనకి ఆరతిచ్చి దీపారాధన చేసి ఆరతిచ్చి నైవేద్యం పెట్టి ఇవన్నీ చేయడం దేవయజ్ఞం అంటారు. మన దేశంలో అది చాలా సాధారణంగా చేసేటటువంటిది. మన దేశంలో జనానికి భక్తి ఎక్కువ, దైవ చింతనాపరులు ఎక్కువ. మన దేశంలో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు చాలా ఎక్కువ, దైవ నమ్మకం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మన దేశంలో. ఎందుకంటే ఈ యొక్క సంస్కృతిలో పెరిగిన వాళ్ళకి దేవుని మీద భక్తి ఎక్కువ ఉంటుంది. ఆ దైవ భక్తి వలన ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన రూపాన్ని వాళ్ళు పూజిస్తారు. ఇక్కడ అలా పూజ చేయడమే దైవ యజ్ఞం అన్నారు, లేక దైవ యజ్ఞం అన్నారు. ఇది రెండో యజ్ఞం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత శ్లోకం 26. ఈ శ్లోకంలో రెండు యజ్ఞాలు చెప్తున్నారు. మొత్తం 12 కదా, రెండు అయిపోయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మూడో యజ్ఞం, నాలుగో యజ్ఞం 26వ శ్లోకంలో చెప్తున్నారు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జూహతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జూహతి. మూడవ యజ్ఞం ఆత్మ సంయమ యజ్ఞం లేక దమ యజ్ఞం. ఇంద్రియాణి శ్రోత్రాదీని అన్నీ అంటే ఏమిటి? మరికొంతమంది అంటే క్రిందటి శ్లోకంలో కొంతమంది ఏమో జ్ఞానయజ్ఞం చేస్తారని చెప్పాను. ఎవరు వాళ్ళు జ్ఞానయజ్ఞం చేసేవాళ్ళు? ఆ కొంతమంది మీరే. మీరే ఇక్కడ కూర్చున్నారు చూసారా, మీరు మీ గురించి చెప్పారు ఫస్ట్. తర్వాత కొంతమంది దేవి పూజ మాత్రమే చేస్తారు, క్లాసుకి రారు. మీరు దైవ పూజ చేస్తారు, క్లాసుకి వస్తారు, అప్పుడు రెండు చేస్తున్నారు మీరు చూసారా. క్లాసుకి రాని వాళ్ళు ఇంట్లో మాత్రం పూజ చేసేవాళ్ళు దైవయజ్ఞం మాత్రమే చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? దేవయజ్ఞము చేస్తున్నారు, జ్ఞానయజ్ఞము చేస్తున్నారు. రెండు చేసేవాళ్ళు గొప్ప, ఒకటి చేసేవాడు గొప్ప? రెండు చేసేవాడు గొప్ప. కనుక మీరు చేస్తున్నారు కదా. ఇంకొక యజ్ఞం కొంతమంది ఏం చేస్తారట, ఈ ఇంద్రియాణి శ్రోత్రాదీని. ఇంద్రియాణి అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. వీటిని ఏం చేస్తారు? ఇంద్రియాణి శ్రోత్రం అంటే చెవులు, శ్రోత్రం అంటే చెవి. ఆది పదాత్ మొదలైన, మొదలైన అంటే ఏమిటి? కళ్ళు, ముక్కు, నాలుక, స్పర్శ, ఇవన్నీ కూడా శ్రోత్రాది ఇంద్రియాణి. సంయమాగ్నిషు జుహతి, సంయమం అంటే ఇంద్రియ నిగ్రహం. నిగ్రహాన్ని చేస్తారు వాళ్ళు. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహిస్తారు అని అర్థం. కళ్ళు ఏదన్నా చూడాలనుకుంటే ఎందుకు అనవసరమైనది చూస్తావు, చూడకు, అది అది నిగ్రహం. చెవులు కూడా అనవసరమైన వింటూ ఉంటే పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అన్నప్పుడు ఏమవుతుంది, ఏ వినవాకు, అది ఒక యజ్ఞం. నాలుక కూడా అది తిను ఇది తిను అంటుంది, తినవాకు. ముందు ఉగాది, ఈరోజు పచ్చడి తిన్న తర్వాత ఏమైనా తినాలి, ఆకలి అవుతోంది, అయినా సరే స్నానం చేసి ఉగాది పచ్చడి తిను ముందు, తర్వాతనే ఏదైనా తినాలి. నిగ్రహం, నాలుక నిగ్రహం. ఆ నిగ్రహంలో ఇంకొక శంకరాచార్యులు వారు చెప్తారు, మౌనం కూడా ఒక నిగ్రహమే. ఈ రసనేంద్రియం ఉంది చూసారా, రుచి, ఇది రెండు పనులు చేస్తుంది నాలుక, తినే పని, మాట్లాడే పని. కళ్ళు చూడటమే చేస్తాయి, చెవులు వినటమే చేస్తాయి, ముక్కు వాసన మాత్రమే చూస్తుంది, ఈ యొక్క చర్మం స్పర్శ మాత్రమే తెలుసుకుంటుంది, చల్లగా ఉందా వేడిగా ఉందా. కానీ నాలుక మాత్రం రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. ఆ వాక్కుని నిగ్రహించడం కూడా నిగ్రహమే. ఏమన్నారు శంకరాచార్యుల వారు, యోగస్య ప్రథమ ద్వారం వాంగ్ నిరోధం అన్నారు. యోగం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, ఇక్కడ వాక్కుని నిగ్రహించడమే, అనవసరంగా మాట్లాడవద్దు, మౌనంగా ఉండు. ఈ నిగ్రహాలన్నిట్లో ఉపవాసం ఉండడం, నాలుక కట్టుకొని ఆ రోజు కట్టుకోవడం అంటే తినకుండా ఏమి ఉపవాసం చేసాడు, ఏకాదశి ద్వాదశి అలాంటప్పుడు ఉపవాసం చేసేటప్పుడు కొంతమంది మౌనంగా కూడా ఉంటారు. వాగుడుకాయలేమో, వాగుడుకాయలు తెలుసా, అవేం కాయలండి ఎక్కడ దొరుకుతాయని అడగండి. వాగుడుకాయలంటే అతిగా మాట్లాడేవాళ్ళని వాగుడుకాయ అంటారు, అతిగా మాట్లాడేవాళ్ళని వాగుడుకాయ అంటారు. ఇంగ్లీష్లో వాళ్ళు చాటర్ బాక్స్ అంటారు చూసారా, చాటర్ బాక్స్కి తెలుగులో వాగుడుకాయ. ఈ వాగుడుకాయతనం పోవాలి, అనవసరంగా మాట్లాడటం, అతిగా మాట్లాడటం, అవసరం లేకపోయినా కూడా మాట్లాడటం, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏమి తెలియకుండా మాట్లాడటం, అతి భాషణం అంటారు. అలా చేయకుండా ఉండడం కూడా దమయజ్ఞమే. ఎందుకంటే నాలుక అనవసరమైనవి తినాలనిపిస్తుంది నాలుకకి, అది మంచిది కాదని తెలియక తెలిసినా కూడా కాస్త కారమే తినవాకు అన్నా కూడా రుచిగా ఉంది కదా, పచ్చిమిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది అన్నాడు. తర్వాత ఏమవుతుంది, లోపల ఏమవుతుంది, పొట్టలో జీర్ణకోశ వ్యాధులన్నీ వస్తాయి, కడుపులో మంట వస్తుంది. కనుక నాలుక నిగ్రహించడం మనకు ఆధ్యాత్మిక జీవజ్ఞానానికి అడ్డంకుగా ఉన్నటువంటి, ప్రతిబంధాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఆపేయాలి. అనవసరమైనది చూడకూడదు, అనవసరమైనవి వినకూడదు, అనవసరమైనవి తినకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు. అలా నిగ్రహం కనుక లేకపోతే మనిషి పరమాత్మలో ఐక్యం కాలేడు. పరమాత్మ ఐక్యం అంటే భగవంతుని సాన్నిధ్యాన్ని పొందలేడు, భగవంతుని సాన్నిధ్యం అంటే భగవంతుణ్ణి తెలుసుకోలేడు, భగవంతుణ్ణి తెలుసుకోలేడు అంటే తనను తాను పరమాత్మ స్వరూపంగా గ్రహించలేడు. కనుక స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ లైఫ్ విల్ లీడ్ టు సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఉన్నవాళ్ళకి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో కళ్ళతో ఎక్కడో చూస్తామని కాదు, ఆత్మని, ఆత్మని నేనే అని దర్శిస్తాను, తెలుసుకుంటాను. స్ట్రిక్ట్ డిసిప్లిన్, బాగా డిసిప్లిన్స్ ఉండాలన్నమాట. ఎందుకని ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ సాధనాలు ఇవన్నీ కూడా. యజ్ఞం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా నేను ఎదగడం కోసం క్రమశిక్షణ డిసిప్లిన్, అందులో భాగం ఏమిటి, ఇంద్రియ నిగ్రహం. పతంజలి యోగ భాషలో చెప్పాలంటే ప్రత్యాహారః. ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించను. తాబేలు ఎట్లాగైతే, రెండవ అధ్యాయం చూశాను కదా, తాబేలు ఎట్లాగైతే తన కాళ్ళు చేతులు కళ్ళు నోరు అన్ని లోపలికి తీసుకుంటుంది, అలాగే మనం కూడా లోపలికి తీసుకోవాలి. ఎప్పుడు అంటే అనవసరమైనవి వచ్చినప్పుడు. మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నుంచి పడేయడానికి కొన్ని వస్తూ ఉంటాయి, శబ్దాలు రూపాలు భోజనం చేసే విషయాలు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం తలుపులేసేసేయాలి. శ్రోత్రాదీని ఇంద్రియాణి ఏం చెప్పారు, ఆ ఇంద్రియాణి సంయమ అగ్ని, సంయమం అంటే నిగ్రహం అనేటటువంటి అగ్నిలో జుహతి అందులో వేసేస్తారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఊరికే పోల్చడం అన్నమాట. జుహతి అంటే అగ్నిలో వేస్తాడు, సంయమ అగ్నిషు జుహతి అంటే అగ్ని నిజంగా ఉన్నది అక్కడ. నిగ్రహం అనే అగ్నిలో, నిగ్రహం అనే అగ్నిలో ఈ ఇంద్రియ భోగాలన్నింటినీ వేసేస్తారు అని అర్థం. అంటే అసలు చూడవద్దు, అసలు తినవద్దు అని కాదు అర్థం, అనవసరమైనవి చూడొద్దు, అనవసరమైనవి మాట్లాడద్దు, అనవసరమైనవి తినవద్దు. అనవసరం అంటే ఏమిటండి, అవసరం అంటే ఏమిటి ప్రశ్న. ఏది అవసరం ఏది అనవసరం, అన్ని అవసరంగానే ఉన్నాయి నాకు, మన సమాధానం చెప్పుకుంటాం. అట్లా కాదు, దేవుడు శాస్త్రం విధిలో చెప్పినటువంటివన్నీ ధర్మబద్ధమైనటువంటివన్నీ పర్మిటెడ్. శాస్త్రంలో ఏదైతే నిషేధింపబడిందో, దైవ ఆజ్ఞకు మీరు ఏదైతే ఉన్నదో అది నిషేధింపబడింది. దాని నుంచి నువ్వు బయటికి రా, దక్కడి నుంచి నిగ్రహించు, అనవసరంగా ఒక్క మాట మాట్లాడకు. అది అట్లా ఉండాలి నిగ్రహం అంటే. అంటే అసలు మాట్లాడకూడదని కాదు, అసలు తినకూడదని కాదు. అర్థమైందా? ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే అనవసరమైన వాటి నుంచి, ఆధ్యాత్మిక మార్గంలో నుంచి నన్ను బయటికి తీసుకువెళ్లే వాటి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. అది దమయజ్ఞ అంటారు. ఇక్కడ మౌనాన్ని ఇప్పుడు వ్రతం చేస్తాను చూసారా, ఏకాదశి ఆంతు కర్తవ్యం. ఏకాదశి వ్రతం చేస్తుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు ఇంద్రియ నిగ్రహం అక్కడ అంటే, రసనేంద్రియ నిగ్రహం చేస్తారు, ఉపవాసం. ఏకాదశ్యాంతు కర్తవ్యం భోజనద్వయం. ఏకాదశి రోజు రెండు భోజనాలు చేయాలట, భోజనద్వయం. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం కదా, రెండు భోజనాలు ఏమిటి? శ్లోకంలో ఏకాదశ్యాంతు కర్తవ్యం భోజనద్వయం అన్నారు. రెండు భోజనాలు చేయాలట. ఏమిటి అంటే, అది శుద్ధ ఉపవాసం ప్రథమం, సత్కథాశ్రవణం తథా. శుద్ధ ఉపవాసం, అన్నం రవ్వ చేసుకొని బియ్యాన్ని రవ్వ చేసుకొని తింటాం కాదు ఉపవాసం అంటే. వాటిని గంజి పెట్టుకొని పౌడర్ చేసుకొని ఎక్స్ట్రా ఎక్స్ట్రా వాటికి అన్ని వేసి స్వామీజీ అంటుంటారు. ఉపవాసం రోజు ఫలహారం తింటారు, ఫలాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ తమిళం వాళ్ళు ఏం చేస్తారంటే ఫల విధమైన ఆహారం అని చెప్పి మార్చారు దాన్ని. ఫల ఆహారం అంటే ఏంటి, పండ్లు ఆహారంగా తీసుకోవడం. పండ్లు ఆహారంగా తీసుకోవడం అంటే ఏమిటో అర్థం తెలుసా, ఫల విధంగా అనేక విధాలుగా మనం తినాలిక. అందుకని ఉపవాసం రోజు ఎక్కువ తింటారు జనం చూడండి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం తినం కదా, ఇప్పుడే తినేద్దాం, ఈ రోజుది కూడా చేసి రేపు తింటారు. ఫల విధమైన ఆహారం ఫలహారం అన్నారట ఎవరో. అట్లా కాదు నాయన, శుద్ధ ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాకూడదు, ఏమీ తినకూడదు. ఇంకా చెప్పాలి అంటే మౌనం. శుద్ధ ఉపవాసం అంటే మౌనం. ఆ రోజు ఏం తినవు కదా నువ్వు, ఎక్కువ మాట్లాడితే అలిసిపోతావు, అందుకని మౌనంగా ఉండని చెప్పారు. మౌనంగా ఉండాలి, అది అసలైనటువంటి ఉపవాసం. తర్వాత ఏం చేయాలి, సత్కథా శ్రవణం. మంచి భాగవత రామాయణ కథలు వినాలి, భగవంతుడికి సంబంధించినటువంటి కథలు వినడం కానీ చదవడం కానీ అవి చెయ్యాలి. అంతేగాని సీరియల్ చూస్తూ కూర్చోకూడదు, వంట చేసే పని లేదు కదా ఈవేళ, ఉపవాసమే కదా. కనుక ఈవేళైతే రెండు మూడు సీరియల్స్ ఎక్స్ట్రా చూడొచ్చు అని చెప్పి చూడకూడదు. ఉపవాస ఫలం అంతా గోవింద అన్నారు. పోతుంది, ఏం చేయాలండి మరి అన్నారు, జపం చేయాలి. ఏకాదశ్యాంతు కర్తవ్యం భోజనద్వయం శుద్ధ ఉపవాసం ప్రథమం సత్కథాశ్రవణం తథాన. అది ప్రత్యాహారం అంటే దమ యజ్ఞం. దమ అంటే నిగ్రహం, నిగ్రహించడం. ఇక్కడ ఎవరిని నిగ్రహిస్తావంటే నీ ఇంద్రియాలను నువ్వే నిగ్రహించాలి. నీ చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ వెలుస్తున్నాయి కదా, పనులు చేస్తున్నాయి కదా, వినడం చూడడం ఇవన్నీ, వాటిని నిగ్రహించు. కొంతమంది మాట్లాడరు అసలు, ఏదన్నా ఛాన్స్ దొరికిందంటే ఆఫర్ మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రెషర్ లోపల ఉండి 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 అసలు మాట్లాడక, ఛాన్స్ దొరికితే చాలు మాట్లాడుతూనే ఉంటారు. ఆ ట్రైన్లో కూర్చుంటారు, పక్కన కూర్చున్న వాడు నా ఊపిరి ఆడినివ్వకుండా మాట్లాడే స్టేషన్ వచ్చి దిగిందాకా మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఎందుకు అంత మాట్లాడిన అవసరం ఏమున్నది అసలు? మనుషులకి వాక్ నిగ్రహమే లేదు అసలు, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అందుకని శంకరాచార్య వారు అన్నది నిగ్రహాలన్నింటిలో కంటే కూడా వాగ్ ఇంద్రియ నిగ్రహం చాలా గొప్పది అన్నారు. అన్ని నిగ్రహాల్లో కంటే కూడా మౌనం అనేది చాలా గొప్పది. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి మౌనం చాలా చాలా ముఖ్యం. మౌనంగా ఉండే వాళ్ళకి మనసు చక్కగా అంతర్ముఖం అవుతుంది. అతిగా మాట్లాడే వాళ్ళకి మనసు బహిర్ముఖం అవుతుంది. అతిగా మాట్లాడే వాళ్ళు ఏ పని సరిగ్గా చేయలేరు, నిపుణత ఉండదు, మనస్సు సూక్ష్మత ఉండదు, దేంట్లో కూడా నాణ్యం ఉండదు. నాణ్యం అంటే తెలుసు కదా, నైపుణ్యం ఉండదు వాళ్ళకు. అతిగా మాట్లాడే వాళ్ళకి అన్ని తప్పు తప్పుగానే చేస్తారు. కనుక మౌనం, ఇంద్రియ నిగ్రహ ఇవన్నీ కూడా చాలా అవసరం. నాలుగవది ఏమిటి? విషయాను శబ్దాదీన్ ఇంద్రియాగ్నిషు జోహతి. నాలుగవ యజ్ఞం విషయభోగ యజ్ఞం. విషయభోగ యజ్ఞం అంటే ఇప్పుడు ఒక విషయాన్ని, నేను ఈ పుష్పాన్ని చూస్తున్నాను, ఈ పుష్పాన్ని చూస్తుంటే ముక్కుకు వాసన వస్తూ ఉన్నది, మంచి వాసన వస్తున్నది, సువాసన. ఇది విషయం, పుష్పం వచ్చి విషయం. ఆ వాసనని అనుభవించడం భోగం, విషయ భోగం. ఈ విషయ భోగాన్ని ఈ ముక్కు అనుభవిస్తున్నప్పుడు లోపల ఎవరో ఆనందిస్తున్నాడు, ఆహా ఎంత బాగుంది పుష్పం వాసన అని. అప్పుడు ఏం చేయాలి? ఈ విషయ భోగాన్ని, ఇంద్రియ భోగాన్ని ఎక్కడ, ఈ విషయాన్ని ఇంద్రియ భోగంలో దాన్ని ఆహుతి చేయాలట. అంటే లోపల పరమాత్ముడు ఉన్నాడు, ఆ పరమాత్ముడి కోసమే ఈ భోగం అనే భావనతో దాన్ని అనుభవించాలట. పుష్పాన్ని వాసన చూడొచ్చు, ఇప్పుడు కళ్ళతోనూ చూడొచ్చు, చాలా బాగుంది అని కళ్ళు చూస్తున్నాయి. ఈ చూడంగానే ఈ భోగం, విషయ భోగం ఆ ఇంద్రియానికి ఆహుతి అయిపోయింది. ఆహుతి అంటే ఆ ఇంద్రియాన్ని అనుభవిస్తున్నది. నిజంగా ఎవరు అనుభవిస్తున్నారు? పరమాత్ముడే అనుభవిస్తున్నాడు. అది అలా భావన ఉండాలి. అంతేగాని ఆహా ఎంత బాగుంది అనడం అనొచ్చు, కానీ ఆ ఆనందాన్ని భగవంతుడికి అర్పణ చేయడం. అందుకనే దీన్ని ప్రతిదీ యజ్ఞం అన్నారు చూస్తారా. విషయ భోగం కూడా యజ్ఞమే. ఎప్పుడు నీ భావన గనక ఇది దైవ పూజ అని గనక ఉంటే. అందుకనే శివమానస పూజలో ఆత్మాత్వం గిరిజా మతి సహచరాహ ప్రాణ శరీరం గృహం. ఈ శరీరం అనే గృహంలో ఈ ప్రాణం ఉన్నది, మనస్సు అనేటటువంటి పార్వతి ఉన్నది, శివుడిని మనం ఇక్కడ గృహంలో గర్భగృహాన్ని ఉంచాం. ఆత్మ భగవంతుడు, ఆత్మ పార్వతీదేవి మనస్సు లాంటిది. ఈ శరీరం అనే గృహంలో విషయ ఉపభోగ రచన నిద్ర సమాధి స్థితి. నేను చేసే పనులన్నీ కూడా నీకు పూజతో సమానమే. నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఓ భగవంతుడా నీకు ఇది ప్రదక్షిణం. నేను ఆహారం తీసుకుంటున్నాను, ఇది నీకు నైవేద్యం. నేను సంగీతం వింటున్నాను, ఇది నీకు ఆనందాన్ని కలిగించేటటువంటి వాయిద్యాలు ఇవన్నీ. నేను ఏది వింటున్నా కూడా ఇవన్నీ నీకోసమే అనేటువంటి భావన. ఇది విషయ భోగ యజ్ఞం. నేను అనుభవించే ప్రతి విషయాన్ని, భోగించే ప్రతి విషయం కూడా భగవంతుడికి అనే భావనలో ఉండాలి. ఇది అందరికీ అర్థం కాదండి, చాలా కష్టం. ఏదైనా తింటూ ఉంటే ఆ నాలుక రుచి చూస్తుంది. ఆ తినే పదార్థం విషయం, నాలుక అనేటువంటిది ఇంద్రియం, దీన్ని దానికి సమర్పిస్తున్నాం. ఆ సమర్పించేటప్పుడు ఆ ఆనందం ఎవరికి అక్కడ లోపలంటే పరమాత్ముడికి, ఆత్మస్వరూపానికి ఆనందం, నాలుకకి కాదు విషయానికి కాదు. అలా ప్రతి విషయాన్ని భోగాన్ని అనుభవించేటప్పుడు ఆ భగవంతుడికి ఇది అనే భావన ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏది చేసినా కూడా పూజే అవుతుంది. మీరు ఏది చేసినా కూడా పూజే అవుతుంది. చూసారా ఎలా పూజగా మార్చుకోవచ్చో చూసారా. కానీ కొంతమంది పూజ చేస్తూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు, మనసు అక్కడ ఉండదు, అందువల్ల అది నిజమైన పూజ కాదు. కొంతమంది ఏం పూజ చేయకపోయినా కూడా, అక్కడ కూర్చోకపోయినా కూడా వాళ్ళు చేసే పనులన్నీ, అనుభవించే విషయాలన్నీ కూడా భగవంతుడి కోసమే అని చెప్పి భావిస్తుంటారు. చూసారా వాళ్ళు నిజంగా పూజ చేస్తున్నారు, అది దైవ పూజ అంటే. అందుకని ఇప్పుడు ఈ శరీరాన్ని మనం చక్కగా అలంకరించి, ఈ శరీరాన్ని స్నానం చేయించి, అలంకారం చేసి, వస్త్రము, ఆభరణాలు, పూలు అన్నీ పెట్టి, చందనం, కుంకుమ ఇవన్నీ పెట్టి శుభ్రంగా ఉంచుకొని, దీన్ని దేనికి చేస్తున్నామంటే ఇది దేవాలయం, ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచి, మనస్సును శుభ్రంగా ఉంచి, ఇంద్రియాలన్నీ శుభ్రంగా ఉంచి, ఇవన్నీ భగవంతుడి ఉపకరణాలు. ఆయనకి లోపల గర్భగృహంలో ఆయన ఉన్నాడు, లోపల ఆత్మరూపంలో. ఆయన కోసమే ఇవన్నీ, కానీ నా కోసం కాదు అనే ఉద్దేశంతో చెయ్యాలి. చేసేటప్పుడు నేను ఈ చీర కట్టుకుంటున్నాను, ఇవాళ అందరూ బాగుంది బాగుంది అంటారు నన్ను అని అనుకున్నాం అనుకోండి, ఓ అంతే, పూలు పెట్టుకుంటున్నాం, ఆహా ఎంత బాగున్నాయి ఈ పూలు అని అనుకున్నాం అనుకోండి, మనం పెట్టుకుంటున్నాం, అందరు చూస్తున్నారా లేదా, ఎంత అందంగా ఉన్నాను అనుకున్నాం అనుకోండి, అది నిజమైనటువంటి అలంకరణ కాదు. అది పెట్టుకునేటప్పుడు నేను ఆ భగవంతుడిని అలంకరిస్తున్నాను, ఆ భగవంతుడికి ఈ అలంకారం అంతా కూడా అనే భావన రావాలి. తినేటప్పుడు ఆ భగవంతుడికి నేను ఆహారం ఇస్తున్నాను అనే భావన రావాలి. అలా ప్రతిదీ చేశామనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది. అలా చెయ్యాలి. అది ఇక్కడ శబ్దాదీన్ విషయాన్ అన్ని ఇంద్రియాగ్నిషు జోహతి, విషయ భోగ యజ్ఞ అని అర్థం. విషయానంటే ఈ పుష్పాలు విషయాలు, శబ్దాలు విషయాలు, ఆహార పదార్థాలు విషయాలు, అవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ ఇంద్రియాల ద్వారా అనుభవింపబడుతున్నాయి. రూపం కళ్ళ ద్వారా, శబ్దం చెవుల ద్వారా, రుచులన్నీ నాలుక ద్వారా, వాసనలన్నీ ముక్కు ద్వారా, స్పర్శ కూడా. ఇది పట్టుకోగానే పుష్పం అబ్బా ఎంత బాగుంది, సాఫ్ట్గా ఉంది, అటువంటి స్పర్శ ఇంద్రియం, ఇది విషయం. ఆ ఆనందం వచ్చింది చూస్తారా, అది ఇది భగవంతుడికి అని అన్నాం అనుకోండి, పూజ అయిపోయింది, అది ఎంత బాగుంది రంగు అని కళ్ళు చూసినాయి, విషయాన్ని ఇంద్రియాలు అనుభవించినాయి, ఆనందం కలిగింది, ఆ ఆత్మకి ఆనందం కలిగింది. చూసారా అలాంటి భావన వస్తే ఎంత పవిత్రం మనం చూసారా. పవిత్రం అంటే ఎక్కడుందో చూసారా, ఆలోచనే పవిత్రం. మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే మనం పవిత్రం అవుతాం. ఆలోచనలు పవిత్రంగా లేకపోతే ఎవరికి తెలుస్తుందో తెలియదని కాదు, ఆలోచనలు పవిత్రమైన ఆలోచనలు ఉంటే మనం పవిత్రంగా ఉంటాం, ఆలోచనలు అపవిత్రంగా ఉంటే మనం కూడా అపవిత్రం అయిపోతాం. అపవిత్రమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఆనందంగా సుఖంగా ఉండలేరు ఎప్పుడు కూడా. మనం ఎవరిని ఎంతో కాలం మోసం చేయలేమండి, మన ఆలోచనలే మనల్ని మోసం చేస్తాయి, మనకు మనమే మోసం చేసుకుంటూ ఉంటాం, తెలిసి కానీ తెలియక కానీ మోసం మోసమే కదా. కనుక మన శాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం, ఈ విషయ భోగాలన్నీ నువ్వు అనుభవించేటప్పుడు భగవంతుడికే అన్నావు కదా, మరి ఏది అనుభవించినా కూడా భగవంతుడికే కదా అని చెప్పి, ఇష్టం వచ్చింది చెప్పి నేను తాగు అంటే మద్యపానం తీసుకుంటాను, మాంసం తింటాను, ఏంటి జరదా వేసుకుంటాను, కిళ్ళీలు వేసుకుంటుంటారు చూసారా, ధూమపానం చేస్తాను, ఇవన్నీ కూడా భోగాలే కదా. మరి అప్పుడు అవన్నీ కూడా దేవుడికేనా, మనం ఇది చెప్తే వాళ్ళు అది చెప్పలేరా ఏమిటి, చెప్తారా లేదా. అప్పుడేమంటారు తెలుస్తా, శంకరాచార్యులు వారు రాస్తారు అక్కడ, అక్కడ ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండేవి మాత్రమే అని అంటారు. ధర్మ అవిరుద్ధ విషయ గ్రహణం అన్నారు, విషయాన్ని గ్రహించు కానీ అది ధర్మానికి విరుద్ధం కాకూడదు, లేకపోతే అందరూ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోరండి, తీసుకుంటారా లేదా? ధర్మ అవిరుద్ధం, ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండే విషయ భోగమే ఇక్కడ స్వీకరించాలి మనం. అంతేకాని ధర్మ విరుద్ధమైనటువంటి విషయ భోగాలు శాస్త్రం అంగీకరించదు. ధర్మ విరుద్ధ విషయం తీసుకోకూడదు, ధర్మ అవిరుద్ధ విషయాన్ని గ్రహించాలి. లేక శాస్త్ర అవిరుద్ధ విషయం, శాస్త్రానికి విరుద్ధం కానటువంటి, శాస్త్రంలో ఏదైతే చెప్పబడింది ఇది చెయ్యవాకు అన్నప్పుడు ఆ విషయాన్ని మనం అనుభవించకూడదు, ఆ విషయ భోగానికి మీద మన కోరిక రాకూడదు. ఎందుకంటే శాస్త్రం నిషేధించింది, అది చెయ్యవద్దని చెప్పింది శాస్త్రం, అందుకని నేను చెయ్యను. అందుకని శాస్త్ర అవిరుద్ధ విషయ గ్రహణం, అది పూజ అవుతుంది, యజ్ఞం అవుతుంది. అంతేగాని నాకు ఇష్టమైనవన్నీ అనుభవిస్తే అంత భగవంతుడే కదా లోపల తింటున్నాడు కదా, భగవంతుడే తింటున్నాడు గుటగుటగటగట నువ్వు సారాయి తాగుతూ ఉంటే, ఆల్కహాల్ తాగుతూ ఉంటే భగవంతుడా గ్రహిస్తున్నాడు? ధూమపానం చేస్తూనే ఉన్నావు అనుకో, అది భగవంతుడు ఆనందిస్తున్నాడు? నీ అహంకారం ఆనందిస్తున్నది, కానీ నువ్వు ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నావు, కానీ నువ్వు భగవంతుడికి పూజగా చేయడం లేదు. అది అన్నీ కావండి, పూజలన్నీ ఎట్లవుతాయి? కనుక ఇంతటి విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత లేదు జనానికి. చూడండి ఎంత అదృష్టం ఉండాలి వినాలంటే కూడా. అది పూర్వజన్మలో ఎంతో సంస్కారం ఉంటే కానీ చదవలేరు భగవద్గీత అందరూ. దాని మీద మనసు రావడమే ఎంతో సంస్కారం ఉండాలి. అందరికీ రాదు ఆ కోరిక, వస్తే బాగుపడిపోతాం కదా. చూడండి వస్తే మంచి మార్గంలోకి వెళ్ళిపోతాం చక్కగా, అది రావాలి కదా. అందుకని పుడకలతో పుట్టిన బుద్ధి పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. అందుకని మన బుద్ధిని మనం చక్కగా ఉంచాలి. అందుకని లేకపోతే అది మనల్ని ఇష్టం వచ్చినట్టు లాగేస్తుంది. తర్వాత శ్లోకం, ఇప్పుడు రెండు నాలుగు యజ్ఞాలైనాయి, దైవయజ్ఞం, ఫస్ట్ జ్ఞానయజ్ఞం, రెండు దేవయజ్ఞం, మూడు దమయజ్ఞం, నాలుగు విషయభోగ యజ్ఞం. విషయ భోగం అంటే ఇక్కడ ఏమిటి? సంయమ యజ్ఞం, ఇంద్రియాలని నిగ్రహించడం దమ అన్నా. విషయ భోగాలు చేసేటప్పుడు ధర్మానికి సంబంధించిన విషయ భోగమే చెయ్యాలి, అది నిగ్రహమే కదా, అది నిగ్రహమే. తర్వాత 27, సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరేం ఆత్మ సంయమయోగాగ్నౌ జుహతి జ్ఞానదీపితేం. ఈ ఒక్క శ్లోకం ఒక్క యజ్ఞానికి తీసుకున్నారు కృష్ణ పరమాత్మ. చూడండి ఇప్పుడు 27వ శ్లోకం శమయజ్ఞం. శమ శంకర శమయజ్ఞం అంటే మనోనిగ్రహం అని అర్థం. మనోనిగ్రహ యజ్ఞం లేక ఆత్మ సంయమ యోగ యజ్ఞం. యోగ శాస్త్రంలో నిర్వికల్పక సమాధి అనే యజ్ఞం. యోగ శాస్త్ర భాషలో చెప్పాలి అంటే నిర్వికల్పక సమాధి, మనస్సుని నిగ్రహించడం. మొత్తం శ్లోకం ఒక్క యజ్ఞానికి తీసుకున్నారు చూసారా. అంటే మనోనిగ్రహం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 5వ యజ్ఞం అపరే, మరికొందరు ఇంద్రియ కర్మాణి సర్వాణి, ఇంద్రియముల యొక్క పనులన్నీ, ఇంద్రియాణం కర్మాణి సత్వగుణ ఉత్పన్నాహ అంటే సత్వగుణం వల్ల ఉత్పన్నమైనటువంటి కర్మలన్నీ కూడా జ్ఞాన ఇంద్రియ కర్మాణి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడడం అంటే ఈ ఇంద్రియాలు ఎంతటి పనిచేస్తున్నాయో చూస్తారా మనకిప్పుడు. ఈ ఇంద్రియాలే మనిషిని తప్పుడు మార్గంలోనూ పంపిస్తాయి, ఈ ఇంద్రియాలే మనిషిని సన్మార్గంలోనూ తీసుకెళ్తాయి. అందుకని దైవ చింతన, దైవ భక్తి, పూజ, ధ్యానం ఇవన్నీ కూడా మంచి మార్గంలోకి తీసుకువెళ్తాయి, లేకపోతే మనిషి చెడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. అందుకని వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. ఇంద్రియాణం కర్మాణి అంటే సత్వగుణంతో కూడినటువంటి ఇంద్రియ కర్మలు అని అర్థం. ప్రాణకర్మాణి అంటే కర్మ ఇంద్రియ కర్మలు. ప్రాణకర్మాణి అంటే కర్మేంద్రియముల యొక్క పనులు, జ్ఞాన ఇంద్రియముల పనులు చూడటం, వినడం, వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శ తెలుసుకోవడం, ఇది తెలుసుకోవడం, చూసి తెలుసుకోవడం, విని తెలుసుకోవడం, వాసన చూసి తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం. కానీ కర్మ ఇంద్రియాలన్నీ చెయ్యడం, అవన్నీ చేస్తూ ఉంటాయి. చేతులు, కాళ్ళు, నాలుక, మాట్లాడడం, ఇవన్నీ కూడా కర్మ ఇంద్రియాలు. ప్రాణకర్మాణి అంటే కర్మ ఇంద్రియములు. తత్వబోధ బాగా విన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ప్రాణకర్మాణి అంటే రజోగుణానికి సంబంధించినటువంటి కర్మలన్నీ ప్రాణకర్మాణి. ప్రాణకర్మాణి అంటే కర్మ ఇంద్రియాలు చేయడం అన్నమాట. శ్వాస నిశ్వాస, శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం పనే కదా అది కూడా. కనుక ప్రాణకర్మాణి, శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, వాక్కు, పాద, పాణి, పాయు, ఉపస్థ ఇంద్రియాల పనులు. రజోగుణ ఉత్పన్నాహ, జ్ఞాన ఇంద్రియాలన్నీ సత్వగుణం వల్ల వచ్చినటువంటివి, కర్మ ఇంద్రియాలన్నీ కూడా రజోగుణం వల్ల ఉత్పన్నమైనటువంటివి. ఇవన్నీ కూడా ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమం అంటే మనస్సుని నిగ్రహించడం అనేటటువంటి అగ్నిలో, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, ధ్యానం చేయడం అన్నమాట. ధ్యానం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చూడరు. ఇంద్రియ కర్మలు, కాళ్ళు, చేతులు, మాటలు అన్నీ ఆగిపోతాయి కదా ధ్యానం చేసేటప్పుడు, ఏం పనులు చేయరు కదా. జ్ఞాన ఇంద్రియాలు పనులు చేయవు కదా ధ్యానం చేసేటప్పుడు. కనుక దాన్ని సంయమం అంటారు. నిగ్రహం అనేది అగ్ని. ఈ సంయమ అగ్ని అంటే మనస్సు అగ్నిలో ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆహుతి చేయబడుతున్నాయి. అంటే ఏమిటి? అవన్నీ కూడా పని చేయకుండా వాటిని కాసేపు, కాళ్ళు, చేతులు, నాలుక, చెవులు, ముక్కు కొద్దిసేపు కూర్చోరా, 10 నిమిషాలు ఏం చేయకుండా అంటే అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తాడు, అటు ఇటు పోతుంది మనస్సు. అన్ని గంటలు చేస్తూనే ఉన్నావు కదా, ఒక అరగంట సేపు అంటే అరగంట కనీసం 20 నిమిషాలు, అమ్మో 20 నిమిషాలా, అందుకని 2 మినిట్స్ మెడిటేషన్ చెప్పండి మాకు అని అడుగుతారు చాలామంది. 2 మినిట్స్ మెడిటేషన్, 2 నిమిషాలు మెడిటేషన్ చెప్పాలి, 2 నిమిషాలు సినిమా చూడొచ్చుగా. ఆ సినిమా మాత్రం 3 గంటలు కావాలండి, మెడిటేషన్ మాత్రం 2 నిమిషాల్లో. ఎక్కడి నుంచి వస్తుంది మెడిటేషన్? 2 నిమిషాల్లో ఏమొస్తుంది అసలు? నువ్వు కూర్చోడానికే 2 నిమిషాలు పడుతుంది ముందు, సరి అయిన పొజిషన్లో కూర్చోడానికే 2 నిమిషాలు పడుతుంది మెడిటేషన్లో. 2 నిమిషాల్లో అంటే క్రాష్ కోర్స్, షార్ట్ మెడిటేషన్, షార్ట్ కట్ కావాలి అందరికి. ఏమండి అంటే షార్ట్ కట్ రూట్ ఏదన్నా ఉందా అన్నాడు. అందరికి షార్ట్ కట్ రూట్ ఉంటుంది, మోక్షానికి షార్ట్ కట్ లేదు. అందుకని ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఇది అష్టాంగ యోగ గురించి చెప్తున్నాను ఇప్పుడు. అష్టాంగ యోగంలో యమ నియమ ఆసనాలు అవన్నీ ఇచ్చారు కదా, ఈ అష్టాంగ యోగంలో పతంజలి అష్టాంగ యోగం, ఆ అష్టాంగ యోగ అభ్యాసం చాలా ముఖ్యం మనిషి. యమ అవి చెప్తాను ఇప్పుడు ఈ అష్టాంగ, ఎందుకంటే ఇక్కడ అష్టాంగ యోగం యజ్ఞం అని పేరు దీనికి. శమ యజ్ఞం అంటే అష్టాంగ యోగ యజ్ఞం. ఆత్మ సమయం అంటే మనస్సును నిగ్రహించడం. మనస్సును ఎలా నిగ్రహిస్తామంటే పతంజలి మొదటి సూత్రంలో చెప్పారు, యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. యోగం అంటే ఏమిటి? అష్టాంగ యోగం అంటే చిత్త వృత్తి నిరోధ, మనస్సును నిగ్రహించడమే యోగం. అంతేగాని ఆసనాలు మాత్రం వేసి ప్రాణాయామం చేస్తే యోగం కాదు. 8 మెట్లున్నాయి అందులో, ఆ 8 స్టెప్లు తెలుసుకుంటేనే, పూర్తిగా ఆచరిస్తేనే అష్టాంగ యోగం అవుతుంది. అష్టాంగ యోగానికి రాజయోగం అని మరొక పేరు. కొంతమంది ఆసనాలు మాత్రమే వేస్తారు, ప్రాణాయామం మాత్రమే చేస్తారు, అది వేస్తే హఠయోగం. ఆసనాలు మాత్రం ఎక్స్పోర్ట్స్ అండి చేయడం, ధ్యానం, ధారణ, ప్రాణాయామం వాళ్ళకి ఇష్టం ఉండదు, అది హఠయోగం అంటారు. కొంతమందికి ఏమో ప్రాణాయామం మాత్రం చేస్తుంటారు, గాలి బిగించి బిగించి కుంభకం చేస్తుంటారు, గంటల తరబడి చేస్తుంటారు, ఆ టీవీలో చూసి ఆయన ఎవరో నేర్పుతున్నాడండి అని చెప్పి వీళ్ళు కూడా మొదలు పెడతారు. ప్రాణం ఎందుకరా అంటే 100 సంవత్సరాలన్నా బతకద్దండి, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలిట. చెట్టు కూడా బతుకుతున్నది, తాబేలు బతుకుతుందండి 100 సంవత్సరాలు, నువ్వు కూడా తాబేలాగా బతుకుతావా? వందల సంవత్సరాలు బతకడమే ప్రాధాన్యమా జీవితానికి? ఆరోగ్యం ఎందుకంటే బాగా తిని తాగడానికి, బాగా ఆనందించడానికి. ఆరోగ్యం అందుకోసమా? చెట్లు బతుకుతున్నాయి, తాబేలు బతుకుతుంది, కొన్ని జీవరాశులు అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, జీవిస్తూనే ఉంటాయి. మనము జీవిస్తాం, మనకు వాటికి ఇంకా తేడా ఏమిటి? ఎంతకాలం జీవించావు అనేది కాదు ముఖ్యం, ఎలా జీవిస్తున్నావు అనేదే ముఖ్యం. కానీ ఎంతకాలం జీవించావు అనేది ముఖ్యం కాదు. కనుక ఈ ప్రాణాయామం, ఆసనాలు ఇవన్నీ కూడా దేనికోసం అంటే, ఈ శరీర ఉపాధిని భగవంతుడికి కైంకర్యం చేయడం కోసం, భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకోవడం కోసం, భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం కోసం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం. భగవత్ సాన్నిధ్యం పొందడం అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే. మాకు తెలియదు కదండి అంటే తెలుసుకో. ఎలా అండి తెలుసుకోవాలంటే చదువు శాస్త్రం, భగవద్గీత చదివితే తెలుస్తుంది నీకు. కనుక మనిషి అష్టాంగ యోగం అనేది ఇప్పుడు ఫిట్ కీప్ ఫిట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎక్కడ పట్టినా వీధి వీధికి అష్టాంగ యోగా సెంటర్స్, పతంజలి యోగా సెంటర్స్. ఎందుకురా అంటే బీపీ రాకూడదు, డయాబెటీస్ రాకూడదు, అందుకోసం చేస్తున్నారండి యోగా అందరూ. ఇప్పుడు అసలు యోగా పెట్టింది దానికోసం కాదు, అది బై ప్రోడక్ట్. శారీరక ఆరోగ్యం అనేది బై ప్రోడక్ట్. అష్టాంగ యోగం అనేది ముఖ్యంగా పతంజలి ఇచ్చింది దేనికోసం అంటే, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఇచ్చాడు ఆయన. మనం భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం కోసం, ఈశ్వరునికి ప్రణిధానం కావడం కోసం ఆరోగ్యం కావాలి. అది మర్చిపోయినారు అందరూ. ఎవరన్నా అడిగితే యోగా ఎందుకు నేర్చుకుంటున్నామంటే కీప్ ఫిట్గా ఉండాలన్నాడు. మనస్సు ఫిట్గా ఉందా లేదా చూసుకో, బాడీ ఫిట్నెస్ కాదు, మనస్సు ఫిట్గా ఉండాలి, మనో నిగ్రహం కావాలి. అందుకని అష్టాంగ యోగంలో 8 మెట్లు చెప్పారు పతంజలి. దాన్ని రాజయోగం అన్నాడు. ఏమిటవి అంటే, యమ మొదటి మెట్టు, రెండవది నియమ, మూడు ఆసనం, నాలుగు ప్రాణాయామ, ఐదు ప్రత్యాహార, ఆరు ధారణ, ఏడు ధ్యానం, 8 సమాధి. 8 మెట్లు ఎక్కామంటే మనం ఆత్మజ్ఞానానికి చాలా దగ్గరగా ఉన్నట్లు. ఈ 8 మెట్లు కనుక ఎక్కితే ఆత్మజ్ఞానానికి చాలా దగ్గర, వాళ్ళకి వేదాంతం చక్కగా అర్థమవుతుంది. 8 మెట్లు ఫాలో అవుతేనండి, 2 మెట్లు ఎక్కితే కాదు, 3 మెట్లు ఫాలో అవుతే కాదు, 8 మెట్లు ఫాలో అయిన వాళ్ళకి మాత్రం నిరంతరం సాధన చేస్తే ఆ 8 మెట్లు వాళ్ళకి ఆత్మజ్ఞానం కరతలామలకం. పరమార్థానంద స్వామిజీ అంటారు, యోగా ప్రాక్టీషనర్స్కి వేదాంత ఇస్ ఏ వాక్ ఓవర్ అంటారు ఆయన. వేదాంత ఇస్ ఏ వాక్ ఓవర్ ఫర్ యోగా ప్రాక్టీషనర్స్, అష్టాంగ యోగా ప్రాక్టీషనర్స్. 8 మెట్లు ఎవరైతే అభ్యాసం చేసి ప్రతిరోజు అభ్యాసం చేస్తారో వాళ్ళు, వాళ్ళ దినచర్యలో ఉంటుందో భాగంగా అష్టాంగ యోగం, యోగమే వాళ్ళ జీవితంగా ఉంటుందో, వాళ్ళకి వేదాంతం కరతలామలకం అన్నారు. అంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది, దగ్గర అంటే వాళ్ళకి ఈజీ అని అర్థం, చాలా సులభం. యోగా చేయని వాళ్ళకి చాలా కష్టం. అందుకని సాధనా క్యాంపులో 3 సెషన్స్ యోగా. నేను కోసం తెలుసా, కీప్ ఫిట్ కాదు, ఆత్మజ్ఞానానికి మోక్షానికి కీప్ ఫిట్ అవసరమే. దేని కొరకు? మోక్షాని కోసం. అర్థమైందా? ఇంకాస్త బాగా తినచ్చు యోగా చేస్తేనే కాదు. 8 మెట్లు ఇందులో పతంజలి ఏం చెప్తారంటే, యమాలు 5 మళ్ళీ, అహింస. యమ అంటే ఏమిటి? డోన్స్, ఏమి చెయ్యకూడదు. అహింస, హింస చేయకూడదు. ఇవన్నీ యోగంలో భాగం అండి, అష్టాంగ యోగంలో భాగం. అహింస అంటే హింస చెయ్యకూడదు, బాధించకూడదు ఎవరిని. సత్యం రెండోది, అబద్ధం చెప్పకూడదు అని అర్థం. సత్యం, సత్యం అంటే సత్యాన్ని పలకమని కాదు, అక్కడ అబద్ధం చెప్పవాకు అని అర్థం. అహింస, సత్యం. అస్తేయం, ఏ వస్తువుని ఎవరిదైనా కూడా అపహరించవాకు. అస్తేయం అపరిగ్రహం, చెప్పకుండా తీసుకుంటే అస్తేయం, చెప్పి కూడా తీసుకొని మళ్ళీ ఇవ్వకపోతే పరిగ్రహం. అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం. తర్వాత నాలుగోది బ్రహ్మచర్యం. మొదటి అష్టాంగ స్టెప్కి ఐదు మెట్టండి. మొదట ఏం చెప్పాను, యమ చెప్పాను. యమ అంటే యమ్ అంటే టు కంట్రోల్, టు డిసిప్లిన్, టు రిస్ట్రెయిన్. అందులో ఐదు అన్నమాట, అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం, బ్రహ్మాన్నే తెలుసుకోవాలనే మనస్తత్వం కలిగి ఉండడం, ఇంద్రియ భోగాల వెంట పరిగెత్తకుండా ఉండడం బ్రహ్మచర్యం. అపరిగ్రహం, అపరిగ్రహం అంటే అన్నీ ఎక్కువగా చేర్చుకోకూడదు, వస్తువులు పరిగ్రహం చేయకూడదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మనకి మోర్ లగేజ్ లెస్ కంఫర్ట్. పరిగ్రహం అంటే డబ్బులు, ఆ ధాన్యం, మనుషులకి వస్తువులు, సామాన్లు, బట్టలు, వస్త్రాలు, ఇళ్ళు, ఎన్నెన్ని చేర్చుకుంటున్నాం, ఆభరణాలు ఒకటే రెండా, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా చేర్చుకుంటున్నాం. శరీరంలో కూడా ఎక్కువగా తిని వెయిట్ పెరిగిపోతున్నామంటే అది కూడా పరిగ్రహమే. 2 కేజీలు ఎక్కువ ఉన్నా సరే పరిగ్రహమే, ఎందుకంటే అవసరం మించి తిన్నాం అంతే కదండి. మరి బయట ఉండవలసిన ఆహారం లోపలికి పోయి లేకపోతే ఎందుకుంటాం, అది పరిగ్రహమే కదా. ఎక్కువగా తిని వెయిట్ పెరిగితే పరిగ్రహం, అది తగ్గించుకుంటే అపరిగ్రహం. లెస్ వెయిట్ మోర్ కంఫర్ట్ అన్నా ఒకటే కదా. లెస్ వెయిట్, బాడీ వెయిట్ లెస్ గా ఉందనుకోండి, తక్కువగా ఉంటే కంఫర్టే కాదా, మోర్ వెయిట్ మోర్ డిస్కంఫర్ట్. కనుక పరిగ్రహం అనేది తగ్గించుకోవాలి మనం. అది కావాలి, ఇది కావాలని ఎవరికన్నా ఇస్తే, ఇప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ 2 చేత ఇంకోటికి ఇచ్చేసేయాలి. మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఇచ్చేసేయాలి, ఎక్కువ చేర్చుకోకూడదు, అలా ఉండాలన్నమాట. ఈ 5. తర్వాత నియమాలు కూడా 5. శౌచ సంతోష. శౌచ అంటే శుభ్రత, పరిశుభ్రత. నియమాలు అంటే చెయ్యవలసినవి. మొదట ఏమో యమాలంటే చెయ్యకూడను, ఇది డూస్ అండ్ డోంట్స్ అంటారు వీటిని. చెయ్యకూడనివి యమ, డోంట్స్. నియమ అంటే నియమంగా ఉండాలి, డూస్ అంటారు చెయ్యవలసినవి. శుభ్రంగా ఉండాలి, శౌచం 1. 2 సంతోష. 1 శౌచం, 2 సంతోష, 3 తపస్సు, 4 స్వాధ్యాయ, 5 ఈశ్వర ప్రణిధానం. ఈ 5 కలిపి నియమాలు, శౌచ సంతోష తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం. ఈ 5 కలిపితే నియమాలు. ఈ నియమం అనేది అష్టాంగ యోగంలో 2వ మెట్టు. ఇప్పుడు యోగా చేస్తున్నామంటే 5 యమాలు 5 నియమాలు పాటించేవాడే నిజమైన యోగా ప్రాక్టీషనర్. అంతేగాని నేను రోజు ప్రాణాయామం చేస్తానండి అంటే యోగా ప్రాక్టీషనర్ కాదు. ఆ 10 ఆచరణలో పెడితేనే యోగా చేసినట్టు. ఈ శౌచ సంతోషం అంటే ఏమిటి అవన్నీ వచ్చే వారం చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.